33వ అధ్యాయం. విభూతి ప్రభావం, సాయిబాబా విభూతి సామర్థ్యం. శ్రీ గణేశునికి నమస్కారం, శ్రీ సరస్వతీదేవికి నమస్కారం, శ్రీ గురు మహారాజుకి నమస్కారం, శ్రీ కులదేవతకి నమస్కారం, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారం, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారం. ఎవరి కృపాదృష్టితో పాపాలనే పర్వతాలు వెంటనే దగ్ధమవుతాయో, కలియుగంలోని చెడు ప్రవృత్తి ప్రక్షాళనమైపోతుందో, ఆ మహాత్ములకి సజ్జనులకి ఇప్పుడు నమస్కరిస్తున్నాను. రాసిపోసిన వారి ఉపకారాలకి ప్రత్యుపకారం జన్మ జన్మలకి కూడా జరగదు. వారు సహజంగా మాట్లాడే మాటలు కూడా మనకి హితాన్ని ఉపదేశిస్తూ శ్రేష్ఠ శాశ్వత సుఖప్రాప్తిని కలిగిస్తాయి. ఇది మనది, ఇది ఇతరులది అన్న భేదం వాళ్ల బుద్ధికి తెలీదు. ప్రాపంచిక భేదభావమనే మాట వారి మనసులోకి రాదు. గత అధ్యాయంలో గురుమహిమ గురించి కొద్దిగా చెప్పాను. ఇప్పుడీ అధ్యాయంలో శ్రోతలు విభూతి మహిమను వినండి. సాయిబాబా భక్తులని అడిగి మరీ దక్షిణ తీసుకునేవారు. అందులోంచి దీనులకి దుర్బలులకి దానం చేసేవారు. మిగిలిన డబ్బుతో కట్టెలను ఎక్కువగా కొని రాశిగా పోసేవారు. ఆ ఎండు కట్టెలను తన ముందున్న ధునిలో వేసి కాల్చేవారు. దానితో అపరిమితమైన బూడిద తయారయ్యేది. ఆ విభూతినే ఆయన భక్తులకిచ్చేవారు. షిరిడీ నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్తూ భక్తులు బాబాని అనుమతి అడిగినప్పుడు విభూతి ఇవ్వటం అక్కడి పద్ధతి అయ్యింది. ఇది భక్తులందరికీ తెలుసు. ఇంతేకాదు, విభూతి తీసుకురా అని బాబా అన్నారంటే తిరిగి వెళ్లేందుకు నిజమైన అనుమతి వచ్చినట్లే తెలుసుకుని ఇంటికి తిరిగి వెళ్లటానికి వాళ్లు తమ తమ మనసుల్లో ఉల్లసించేవారు. అలాగే షిరిడీలో ఉన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బాబా విభూతి ఇవ్వకుండా ఎవ్వర్నీ ఖాళీ చేతులతో తిరిగి వెళ్లనిచ్చేవారు కాదు. ఇదే నిత్య కార్యక్రమం. అయితే అసలు విభూతి లక్షణమేమిటి? మసీదులో బాబా ఎల్లప్పుడూ అఖండమైన ధ్వని ఎందుకు వెలిగించేవారు? విభూతి ఇవ్వటమనే ఈ రోజువారీ కార్యక్రమం ఎందుకు నడిచేది? విభూతి ఇవ్వటంలో బాబా ఉద్దేశం ఏమై ఉంటుంది? అది దేన్ని సూచిస్తుంది? జగత్తులో కనిపించేదంతా బూడిద వంటిదేనని మనసులో నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ మానవ దేహం కూడా పంచమహాభూతాల భోగాలను అనుభవించటం కోసం మిగిలి ఉన్న కట్టె ముక్క. అనుభవాలు ముగిసిపోయాక అది చలనరహితమై పడిపోతుంది. అది తప్పకుండా బూడిదైపోతుంది. మనందరికీ రాబోయే స్థితి ఇదే. దాన్ని మీరు గుర్తుంచుకోవాలని, నేను కూడా రాత్రింబవళ్ళు ఈ జాగృతిలో ఉండాలని నేను ఈ విభూతి ఇస్తుంటాను. ఈ జగత్తంతా మాయాదృశ్యం. బ్రహ్మ ఒక్కటే సత్యం. బ్రహ్మాండం అనృతం, కాల్పనికము లేదా తార్కికము అయి ఉంది. దీనికి నిజమైన గుర్తు ఈ విభూతి. ఈ జగత్తులో భార్య, పుత్రులు, మేనమామలు, అల్లుళ్ళు మొదలైన బంధుమిత్రులు ఎవరూ ఎవరికీ ఏమీ కారు. మనం నగ్నంగానే వచ్చాం, నగ్నంగానే పోతాం. ఈ విషయంలో విభూతియే గుర్తించుకొనదగినది. ఈ విభూతిని దేహానికి రాసుకుంటే మనసుకి, శరీరానికి ఉన్న దుఃఖం నశించిపోతుంది. కానీ ఈ విభూతి యొక్క నిగూఢతత్వం వివేకపూర్ణ వైరాగ్యం. ఇవ్వగలిగినంత దక్షిణ ఇచ్చి ప్రవృత్తికి వైరాగ్యాన్ని ప్రాప్తింపచేశాక మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యం ఒకవేళ చేతికి దొరికినా దానితో పాటు వివేకం లేకపోతే ఆ వైరాగ్యం మట్టి కొట్టుకుపోతుంది. కనుక విభూతిని ఉపయోగించుకోవాలి. వివేక వైరాగ్యాలను ఒకచోట బంధించి ఉంచటమంటేనే విభూతిని, దక్షిణను ఒకచోట కలిపినట్లు. అలా చేయకుండా సంసారమనే నదికి అవతల ఉన్న తీరాన్ని చేరటం ఎంతో కష్టం. చిన్నా పెద్దలు బాబా దర్శనానికి వస్తుండేవారు. ఆయన పాదాలకు నమస్కరించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వారికి బాబా విభూతి ఇచ్చేవారు. మసీదులో ధుని రాత్రింబవళ్ళు నిత్యము అఖండంగా వెలుగుతుండేది. అందులోంచి గుప్పెడు బూడిద ఇచ్చి బాబా వాళ్ళని తిరిగి పంపించేవారు. ప్రసాదంగా విభూతి ఇచ్చేవారు. తమ చేత్తో నుదుటిపై పెట్టేవారు. దాంతోపాటు తమ చేతిని తలమీద పెట్టి భక్తులకు శ్రేయస్సు కలగాలని కోరుకునేవాళ్ళు. రక్ష, విభూతి, ఊది ఈ మాటలు మూడు, కానీ వాటి పూర్తి అర్థం ఒకటే. అదే ప్రసాదాన్ని బాబా చేతి నిండా ఇచ్చేవాళ్ళు. ఈ జగత్తు విభూతిలాంటిదే. ఒకరోజు వస్తుంది, ఆ రోజు తాము విభూతిలాగే బూడిదే అయిపోతాం. ఇదే విభూతికి ఓ గొప్ప సారాంశం. తామరాకు మీది నీటిబొట్టులాంటి నశ్వరమైన దేహం పడిపోతుంది కనుక దానిమీద మమకారాన్ని వదిలేయాలి. ఇదే బాబా విభూతి పంచటంలోని ఉద్దేశం. విశ్వం యొక్క ఈ విస్తారం బూడిదలాంటిది. ఇది నిశ్చయంగా తెలుసుకోవాలి. జగత్తు యొక్క మిథ్యాత్వాన్ని అవాస్తవికం లేక కాల్పనికము విచారించాలి. విభూతికి నిజమైన అస్తిత్వం ఉందన్న విషయంలో విశ్వాసం పెట్టాలి. విభూతి అంటే కేవలం మట్టే. నామము రూపము ఉన్న వస్తువులన్నిటికీ చివరికి ఇదే గతి పడుతుంది. ఈ జగత్తులో వస్తువుల్లో కనిపించే మార్పు కేవలం నామమాత్రమే. దీనికి అనుభవం మట్టికి సతతం ఉండే ఎన్నటికీ మారని గుణం వల్ల వస్తుంది. స్వయంగా బాబా కూడా అప్పుడప్పుడు పారవశ్యంతో పాటలు పాడటం విన్నాము. అందులో విభూతి గురించి చక్కటి చిన్న వాక్యం, శ్రోతలు శ్రద్ధగా వినండి. రమతే రామ ఆయోజీ ఆయోజీ, ఉదయాంకీ గోనియా లాయోజీ. రమించే రామ రండి రండి, విభూతి సంచులను పట్టుకురండి. మనసులో ఆనంద ఝరీ తరంగాలు ఎగసినప్పుడు ఈ ధృపదని ఎంతో ఉల్లాసంగా మధుర స్వరంతో ఆయన మళ్లీ మళ్లీ పాడుతుండేవారు. సారాంశమేమిటంటే, బాబా ఈ శ్రేయస్కరమైన ధునితో విభూతిని ఎన్ని బస్తాలు ఉత్పన్నం చేశారో దాన్ని లెక్కపెట్టగల సామర్థ్యం ఎవరికీ లేదు. సరే, అలా బాబా విభూతిని పంచటంలోని అంతరార్థాన్ని పరమార్థాన్ని గురించిన అంతర్గత హేతువుని విని శ్రోతలు విభూతిని తమ స్వహితాన్ని సంసార వ్యవస్థను చక్కగా నడిపించాలన్న కోరికతో అడుగుతూండేవారు. ఆ విభూతిలో ఈ లక్షణం ఉంది. అది లేకపోతే విభూతి గొప్పతనం ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పారమార్థిక మార్గాన్ని చూపటంలో మహా నిపుణులు. ఆయన భక్తులచే స్వార్థాన్ని పరమార్థాన్ని సాధింపచేస్తారు. ఈ విభూతి యొక్క యోగక్షేమాల కథను ఎంతగానో చెప్పుకోవచ్చు, కానీ గ్రంథ విస్తరణ భీతితో నేను దాన్ని ఎంతో క్లుప్తంగా చెప్తాను. నాసిక్లో నారాయణ మోతీరామ్ జానీ అనే పేరుగల స్వయంపాకం చేసుకునే ఓ గృహస్థాశ్రమ బ్రాహ్మణుడుండేవాడు. అలాగే బాబాకి రామచంద్ర వామన మోడక్ అనే పేరుగల మరొక భావిక భక్తుడుండేవాడు. అతని కింద ఈ నారాయణ ఉద్యోగం చేసేవాడు. బాబా దేహధారులుగా ఉన్న సమయంలో ఈ నారాయణరావు తన తల్లిని వెంటబెట్టుకుని బాబా దర్శనానికి షిరిడీ వెళ్ళినప్పుడు బాబా తాము స్వయంగా అతని తల్లికి మొదటే ఇలా సూచించారు, ఇక మీదట ఉద్యోగంతో పని ఉండదు, ఈ బానిసత్వం ఇక చాలు, దీనికంటే స్వంత వ్యాపారం మంచిది. తరువాత కొద్ది రోజులు గడిచాక భగవంతుడికి దయ కలిగింది. నారాయణరావు ఇతరులపై ఆధారపడే ఉద్యోగాన్ని వదిలేశాడు. అతనికి స్వతంత్రమే నచ్చింది. అక్కడే అతను ధైర్యంగా భోజనంతో సహా వసతి గృహాన్ని నిర్మించాడు. దానికి ఆనందాశ్రమం అని పేరు పెట్టారు. అందులో కష్టపడి పనిచేయటం వల్ల అది రోజురోజుకి వృద్ధిలోకొచ్చి మంచి పేరు వచ్చి మనసుకి విశ్రాంతి కలిగింది. ఈ ప్రకారంగా సాయిబాబా చెప్పినట్లు జరగటంతో అతనికి సాయిపై విశ్వాసం పెరిగింది. అనేక అనుభవాలు కలగటం వల్ల అతని దృఢభక్తి రూపాంతరం చెంది శాశ్వతమైంది. సాయిబాబా మాటలు అనుభవంలోకి వచ్చిన ఈ కథను విన్న శ్రోతలకు కూడా కారుణ్యమూర్తి సాయి చరణ కమలాల్లో ప్రేమ పెరుగుతుంది. నిజంగా బాబా చేతలు అపూర్వం. మానవులను అవర్ణనీయ ఆనంద తీరాలకు తీసుకెళ్లే బాబా మాటలన్నీ ఉత్తమ పురుషలోనే తమ గురించే ఉండేవి. నిజం చూస్తే అవి ఎప్పుడూ ఇతరుల గురించే ఉండేవి. శ్రద్ధ పెట్టి చూసేవారికి ప్రతిరోజు ఇదే అనుభవం కలిగేది. తరువాత నారాయణరావుకి అనుభవాలు కలుగుతున్న కొద్దీ అతనికి భక్తి ప్రేమలు పెరిగాయి. ఇప్పుడు అతనికి చెందినదే మరొక అపూర్వ భక్తిభావం గురించి వినండి. ఓసారి అతని మిత్రుడొకడికి తేలు కుట్టింది. అతనికెంతో వేదన కలిగింది. కుట్టిన చోట పెడితే బాబా విభూతి ఎంతో పనిచేస్తుంది, కానీ ఎంత వెతికినా అది దొరకలేదు. మిత్రుడు వేదన భరించలేక అల్లాడిపోతున్నాడు, విభూతి దొరకలేదు. అప్పుడు నారాయణరావు బాబా ఫోటో వద్దకు వెళ్ళి ఆయన దయను యాచించాడు. అప్పుడు ఆ ఫోటో ముందు వెలిగించిన అగరొత్తి బూడిద కింద పడి ఉంది. దాన్ని నారాయణరావు ఓ క్షణం విభూతిగా భావించాడు. అందులోంచి ఓ చిటికెడు విభూతి తీసుకుని సాయినామాన్ని నోటితో ఉచ్చరిస్తూ తేలు కుట్టిన చోట పెట్టాడు. అనుభూతికి ప్రతీక అయిన విభూతి భావాన్ని బట్టే అనుభవాన్ని కలిగిస్తుంది. శ్రోతలు ఇది వింటే ఆశ్చర్యపోతారు. బూడిద పెట్టిన మరుక్షణం వేదన వచ్చినదారినే వెళ్ళిపోయింది. వారిద్దరికీ బాబాపై ప్రేమ వెల్లువ ఉప్పొంగింది. ఇక్కడ అగరొత్తి బూడిద బాధపడే వ్యక్తికి పెట్టబడింది, కానీ విభూతి బదులు దార్లో ఉన్న మట్టి కూడా అలాంటి అనుభవాన్నే చూపించింది. ఈ మట్టిని రోగంతోనూ వ్యాధితోనూ ఉన్నవారికి ప్రత్యక్షంగా పెట్టకపోయినా వారి పేరు మీద ఇతరులపైన ప్రయోగించినా కూడా అది పనిచేస్తుంది. ఓసారి తన కూతురికి ప్లేగు జ్వరం వచ్చిందన్న కబురు వేరే ఊరినుంచి హఠాత్తుగా రావటంతో ఆ పాప తండ్రి అయిన ఒక భక్తుడికి చింత కలిగింది. తండ్రి బాంద్రాలో ఉంటాడు, పాప వేరే ఊళ్ళో ఉంటుంది, దగ్గర విభూతి లేదు. కనుక అతను నానాసాహెబ్ చాందోర్కర్కి కబురు చేశాడు, మీరు బాబాని ప్రార్థించండి, నా ఈ బాధను దూరం చేయండి అని నానాసాహెబుకి విన్నపం చేసి ప్రసాదంగా విభూతిని పంపమని అడిగాడు. కబురు తీసుకుని వెళ్లే వ్యక్తికి నానాసాహెబు దారిలోనే కలిశాడు. భార్యతో కలిసి అతనప్పుడు కళ్యాణికి వెళ్తున్నాడు. నానాసాహెబుకి ఆ కబురు ఠాణేలోని స్టేషన్ దగ్గరున్నప్పుడు అందింది. విభూతి కోసం చూస్తే దగ్గర అది లేదు. కనుక అతను దారిలోని మట్టిని తీసి అక్కడే నిలబడి సాయి సమర్థులకి మొరపెట్టుకున్నాడు. వెనక్కి తిరిగి తన భార్య నుదుటి మీద ఖచ్చితంగా ఓ చిటికెడు పెట్టాడు. ఇక్కడ ఆ భక్తుడు బయలుదేరి తన బిడ్డ ఉన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ అతనికి తెలిసిందేమంటే ఆ పిల్లకి 3 రోజులు ఎంతో తీవ్రంగా జ్వరం వచ్చింది. వేదనతో ఆమె క్షీణించిపోయింది. నిన్ననే ఆమెకి కొంచెం నయమైంది. అది విని అతనెంతో ఆనందించాడు. విచారించిన మీదట తెలిసిందేమిటంటే నానాసాహెబు విభూతి అంటూ భార్య నుదుటిమీద మట్టితో బొట్టు పెట్టి సాయిబాబాని ప్రార్థించగానే ఆ క్షణం నుంచి ఆ పాపకి తగ్గటం మొదలైంది. సరే, ఈ వ్యాధికి చెందిన ఈ కథను సరైన సందర్భంలో సవిస్తరంగా మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ప్రస్తుతం విభూతి గురించిన ఈ చిన్న విషయాన్ని చాలిస్తాను. ఈ ప్రేమమూర్తి నానాసాహెబ్ చాందోర్కర్ జామ్నేరులో రెవెన్యూ అధికారిగా ఉన్నప్పుడు తన భక్తుల శ్రేయస్సు కోసం తత్పరులై ఉండే సాయిబాబా చేసిన చమత్కారాన్ని వినండి. ఆ విభూతి మహిమకు అంతమే లేదు. ఆ 2వ చమత్కారాన్ని నేనిప్పుడు చెప్తాను. శ్రోతలు వినేందుకు సిద్ధం కండి, వారికెంతో ఆశ్చర్యం కలుగుతుంది. నానా కూతురికి ప్రసవ సమయం దగ్గరపడింది. ఆ ప్రసవ వేదన సహించలేనంతగా ఎక్కువైంది. కనుక నానాసాహెబు జామ్నేరు నుంచి సాయి సమర్థులను అన్ని రకాలుగా ప్రార్థించాడు. జామ్నేరులో పరిస్థితి షిరిడీలో ఎవరికీ తెలీదు, కానీ సర్వజ్ఞులు సర్వగతులు అయిన సాయిబాబాకి ఈ జగత్తులో తెలియనిదంటూ ఏమీ ఉండదు. ఆయనకి తమ భక్తులతో ఏకాత్మత ఉంటుంది. నానా పరిస్థితి తెలుసుకుని సాయిబాబా మనసు ద్రవించింది. ఆయన అప్పుడేం చేశారో చూడండి. బాబా మనసులో నానాకి విభూతిని పంపించాలనిపించింది. ఇంతలో షిరిడీకి చెందిన గోసావి రామ్గిర్ బువా మనసుకి తన గ్రామానికి వెళ్లాలన్న ప్రేరణ కలిగింది. అతని ఊరు ఖాందేశ్లో ఉండేది. మహారాష్ట్రలోని జళ్గాం, ధూళే జిల్లాల్లోని ప్రదేశాన్ని ఖాందేశ్ అంటారు. అంతా సిద్ధం చేసుకుని అతను దర్శనం చేసుకోవటానికి మసీదుకి బాబా దగ్గరకొచ్చాడు. బాబా దేహధారులుగా ఉన్నప్పుడు మొదట ఆయన పాదాలకు నమస్కరించకుండా, ఆజ్ఞ తీసుకోకుండా ఎవరూ కూడా ఏ పనికోసమూ వెళ్లేవారు కాదు. పెళ్లి కానివ్వండి, ఒడుగు కానివ్వండి, శాస్త్రోక్తమైన శుభకార్యం కానివ్వండి, అంతేకాదు ఏదైనా ఒక పని చేయాలా వద్దా అని గాని, దాని ప్రయోజనం కోసం గాని మొదట బాబా సమ్మతి తీసుకునేవారు. పూర్తిగా ఆయన ఆజ్ఞ లేకుండా, ఆశీర్వాదంతో పాటు విభూతి తీసుకోకుండా కార్యం నిర్విఘ్నంగా గట్టెక్కదు అని అందరికీ దృఢమైన భావన ఉండేది. సరే, ఆ షిరిడీ గ్రామంలోని పద్ధతి అలా ఉండేది. దాన్ననుసరించి రామ్గిర్ బువా వచ్చాడు. బాబా పాదాలు పట్టుకుని తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాడు. అతనిలా అన్నాడు, బాబా ఖాందేశ్లో మా ఊరికెళ్ళొస్తాను, నాకు విభూతి ఆశీర్వాదం ఇవ్వండి, ఈ దాసునికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి. రామ్గిర్ బువాని బాబా ప్రేమతో బాపుగిర్ బువా అని పిలిచేవారు. అతనితో బాబా ఇలా అన్నారు, నీవు గ్రామానికి హాయిగా వెళ్ళు, కానీ దారిలో కొంచెం విశ్రాంతి తీసుకో. మొదట జామ్నేరుకి పో. నానాసాహెబ్ చాందోర్కర్ ఇంట్లో దిగి అతని సమాచారం తెలుసుకుని అప్పుడు ఇంటికెళ్ళు. తర్వాత బాబా మాధవరావు దేశ్పాండేతో ఇలా అన్నారు, శ్యామా, మాధవ్ అడ్కర్ రచించిన హారతిని కాగితం మీద వ్రాసి గోసావితో నానాకి పంపు. అప్పుడు బాబా గోసావికి విభూతి ఇచ్చి మరికొంచెం విడిగా పొట్లం కట్టి దాన్ని అతనితో నానాకి పంపించారు. బాబా ఇలా అన్నారు, ఈ పొట్లం హారతి నానాకి తీసుకెళ్ళి ఇవ్వు, కుశల సమాచారాలు విచారించి అప్పుడు నీ గ్రామానికి వెళ్ళు. ఈ హారతి సాయిబాబా సౌఖ్యదాతార జీవా అనే హారతి పాట రామజనార్దనుడు రచించిన సంత జ్ఞానేశ్వరుడి హారతి లాంటిదే. హారతి జ్ఞానరాజా, మహాకైవల్య తేజ రెండింటి రాగం ఒకలాగే ఉంటుంది. రామజనార్దనుడు జనార్దన స్వామి భక్తుడు. జనార్దన స్వామికి ముగ్గురు గొప్ప ప్రముఖ శిష్యులుండేవారు. ఏకాజనార్దనుడు అంటే ప్రసిద్ధ సంత్ ఏకనాథ్ మహారాజు, అలానే జ్ఞానేశ్వరుడి హారతి రచించిన రామజనార్దనుడు, జనీ జనార్దనుడు. మాధవ్ అడ్కర్ సాయి చరణాల పట్ల ఆకర్షితుడైనాడు. తను రచించిన హారతి పాట ఎంతో ప్రయోజనకరమైనది. అది లేకపోతే సాయిబాబా భజన అసంపూర్ణంగా ఉంటుంది. సరే, బాబా తమకిష్టమైన ఈ హారతిని విభూతితో పాటు నానాకి పంపించారు. దాన్ని శ్రోతలంతా వినాలి. దాని ఫలం గురించి తర్వాత తెలుస్తుంది. హారతి. హారతి సాయిబాబా సౌఖ్యదా తారాజీవ, చరణ రజతాళి ద్యావాదాస విసావా భక్త విసావా. ఓ సాయిబాబా, నేను మీకు హారతిస్తున్నాను. మీరు సర్వప్రాణులకి సుఖాన్నిచ్చేవారు. మీ పదరజకణం కింద ఈ సేవకుడికి ఆశ్రయమివ్వండి, ఈ భక్తుడికి ఆశ్రయమివ్వండి. ధృపద అంటే పాట ఆరంభంలో ఉండే స్వతంత్ర పల్లవి. అదే ముందుగాను ప్రతి ఒక్క చరణంలోనూ మళ్ళీ మళ్ళీ పాడాలి. జాళునియా అనంగ సస్వరూపీరాహే దంగ, ముముక్ష జనద్యాని నిజ డోళా శ్రీరంగ డోళా శ్రీరంగ. కామవాసనను దగ్ధం చేసిన మీరు సదా మీ ఆత్మస్వరూపంలో లీనమై ఉంటారు. మోక్షాన్ని వాంఛించేవారికి మీరు శ్రీకృష్ణుడి రూపంతో దర్శనమిస్తారు. ఓ సాయిబాబా, నేను మీకు హారతిస్తున్నాను. జయమణి జైసా భావ తయా తైసా అనుభవ, దావిసి దయాఘన ఐసి తుఝీ హిమావ తుఝీ హిమావ. ఓ అత్యంత దయామయులైన సాయినాథ, వారి వారి మనసుల్లో ఉన్న శ్రద్ధ విశ్వాసాలను అనుసరించే వారికి మీరు అనుభవాన్నిస్తారు. మాయ లేదా చమత్కారాలతో ఉండే మీ చేతలు అపూర్వం. మీ మాయ చమత్కారకరణి అలా ఉంటాయి. ఓ సాయిబాబా, నేను మీకు హారతిస్తున్నాను. తుంచే నామధ్యాత హరే సంస్కృతి వ్యధ, అగాధ తవకరణి మార్గదావిసి అనాథదావిసి అనాథ. మీ నామాన్ని చింతన చేస్తుంటే సంసారంలోని శారీరక మానసిక దుఃఖాలు నశిస్తాయి. మీ కరణికి నిజంగా పరిమితి లేదు. నిస్సహాయులకి మీరు మార్గం చూపిస్తారు, అనాథలకు మార్గం చూపిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతిస్తున్నాను. కలియుగి అవతార సగుణ బ్రహ్మసాచార అవతీర్ణ ఝాలాసే స్వామి దత్త దిగంబర దత్త దిగంబర. నిర్గుణ నిరాకార బ్రహ్మ అయిన మీరు ఈ కలియుగంలో గుణాన్ని ఆకారాన్ని తీసుకుని ప్రత్యక్షంగా దత్త దిగంబరుడుగా అవతరించారు. స్వామి దత్త దిగంబరులే అయ్యారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతినిస్తున్నాను. అటదివసా గురువారి భక్త కరీతివారి ప్రభు పద పహావయ భవ భయ నివారి భయ నివారి. 8వ రోజున ప్రతి గురువారం సర్వశక్తిమంతులైన దేవుని అంటే మీ చరణ దర్శనం కోసం భక్తులు వస్తారు. వారికి సంసారంలోని కష్టాలు మళ్లీ మళ్లీ జన్మించటం భీతిని మీరు తొలగిస్తారు, భయాన్ని మీరు తొలగిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతిస్తున్నాను. మాఝా నిజ ద్రవ్య ఠేవా తవ చరణ రజసేవా, మాగణే హేచి ఆతా తుమ్హా దేవాధిదేవా దేవాధిదేవా. మీ చరణసేవ చేయటమే నా ఐశ్వర్యపు నిధి. ఓ దేవతలకే దైవమా, మీ నుంచి నేనిదే కోరుతున్నాను. దేవాధిదేవా, ఇదే కోరుతున్నాను. ఓ సాయిబాబా, నేను మీకు హారతిస్తున్నాను. ఇచ్చిత దీన చాతక నిర్మల తోయ నిజసూఖ పాజావే మాధవాయ సాంభాళ ఆపురీభాక్ ఆపులీలీభాక్. ఈ దీన చాతక పక్షి మీ నుంచి ఆత్మసుఖమనే స్వచ్ఛమైన జలాన్ని కోరుతోంది. ఈ మాధవునిచే హారతి చేసేవాడికి దాన్ని త్రాగించండి. మీరిచ్చిన వాగ్దానాన్ని నిజం చేయండి, మీ మాటను నిజం చేయండి. ఓ సాయిబాబా, నేను మీకు హారతిస్తున్నాను. రామ్గిర్ గోసావి బాబాతో ఇలా అన్నాడు, బాబా నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి, వీటితో నేను జామ్నేరు ఎలా వెళ్తాను? దానికి బాబా ఇలా సమాధానమిచ్చారు, నీవు హాయిగా వెళ్ళు, నీకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అప్పుడు బాబా మాటలపై విశ్వాసముంచి గోసావి బయలుదేరటానికి సిద్ధమైనాడు. బాబాని అలా అడిగి ఆయన అనుమతి తీసుకుని ఆయనకి నమస్కరించి వెంటనే విభూతి ప్రసాదం తీసుకుని రామ్గిర్ బువ పనికోసం తత్పరుడై వెళ్ళిపోయాడు. ఇప్పటిలాగే జామ్నేర్కి అప్పుడు రైలు మార్గం లేదు, ప్రయాణం అంత సౌకర్యంగా ఉండేది కాదు. అందుకని గోసావికి చాలా చింత కలిగింది. రైలు బండిలో ప్రయాణించి ప్రయాణీకులు జల్గాంలో దిగిన తరువాత అక్కడి నుంచి ముందుదారి 44 కిలోమీటర్లు కాలినడకన వెళ్లవలసి ఉంటుంది. 1 రూపాయి 14 అణాలు అంటే 1 రూపాయి 88 పైసలు రైలు ఛార్జీలు అయ్యాయి. ఇప్పుడు అతని వద్ద కేవలం 2 అణాలు మిగిలి ఉన్నాయి. ముందు ప్రయాణం ఎలా చేయాలా అని చింతలో ఉండి గోసావి జాల్గాం స్టేషన్ వరకు కొన్న టిక్కెట్టును ఇచ్చి బయటపడ్డాడు. అప్పుడతనికి దూరంగా ఓ సిపాయి కనిపించాడు. దిగిన ప్రయాణికుల ముందుకొచ్చి వెతుకుతూ ఆ సిపాయి ఇలా అన్నాడు, షిరిడీకి చెందిన బాపుగీర్ ఎవరో చెప్పండి. ఆ సిపాయి అడిగేది కేవలం తననే అని తెలుసుకుని గోసావి ముందుకెళ్ళి ఇలా అన్నాడు, నేనే, నీకేం కావాలి? దానికి ఆ సిపాయి ఇలా అన్నాడు, నానాసాహెబ్ చాందోర్కర్ మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడు, గుర్రబండిలో వెళదాం పదండి, మీకోసం అతను ఎదురుచూస్తున్నాడు. బువాకి ఎంతో ఆనందం కలిగింది. షిరిడీ నుంచి నానాకి కబురు వెళ్ళిందో ఏమో, కనుకే సమయానికి గుర్రబండి వచ్చింది. పెద్ద చింత తొలగిపోయింది. సిపాయి చాలా తెలివైనవాడులా ఉన్నాడు. అతను గడ్డంతో, మెలితిరిగిన మీసాలతో, చెంపల మీద కేశాలు ఒత్తుగా ఉన్నాయి. అలా ఉన్నాడు. చక్కగా ప్యాంటు వేసుకున్నాడు. గుర్రబండి కూడా భలే అందంగా ఉంది. బండిలాగే ఉన్నాయి గుర్రాలు. అవేమన్నా బాడుగవా? కార్యోత్సాహంతో అది ఇతర బళ్లకన్నా ముందు పరుగెత్తింది. రాత్రి 12 గంటలు అయ్యాక 10:30-11 మధ్య బండి వేగాన్నందుకుంది. తెల్లవారుజామున ఓ ప్రవాహం పక్కన ఆగింది బండి. అక్కడ బండివాడు నీరు త్రాగటానికి తన గుర్రాలను వదిలి ఇలా అన్నాడు, "నేనిప్పుడు అలా వెళ్ళి వెంటనే తిరిగొస్తాను. తర్వాత మనమిద్దరం హాయిగా ఫలహారం చేద్దాం. నేను కాసిని నీళ్లు తెస్తాను. మనం మామిడి పళ్ళు, పాలకోవా, తీపి గోధుమ రొట్టెలను తిని గుర్రాలను పూంచి అప్పుడు బయలుదేరదాం." బండివాడి వేషం చూస్తే ముస్లింలా అనిపిస్తోంది. అతని ఈ మాటలు విని రామ్గిరి మనసుకి ఈ ఫలహారం నేనెలా తినాలి అన్న అనుమానం కలిగింది. కనుక రామ్గిర్ అతని జాతిని గురించి అడిగాడు. అప్పుడా బండివాడిలా అన్నాడు, "అసలు మీకు సందేహం ఎందుకు కలిగింది?" "అరే, నేను హిందూ గఢ్వాల్, ఉత్తరప్రదేశ్లోని హిమాలయ పాదాలపై ఉండే గఢ్వాల్ ప్రాంతం చెందిన క్షత్రియపుత్రుణ్ణండి. జాతితో నేను రాజపుత్రుణ్ణి. ఈ ఫలహారం కూడా నానా మీకోసం నాతో పంపించారు. మనసులో ఏ అనుమానాలు రానివ్వకండి. ప్రశాంత చిత్తంతో దీన్ని తినండి." అతనికి విశ్వాసం కలగ్గానే వాళ్ళిద్దరూ ఫలహారం తిన్నారు. బండివాడు బండిని సిద్ధంచేశాడు. సూర్యోదయమైన తరువాత ప్రయాణం ముగిసింది. గ్రామంలో బండి ప్రవేశించగానే నానా ఆఫీస్ కనిపించింది. గుర్రాలు కొంచెం విశ్రాంతి కోసం ఆగాయి. రామ్గిర్ బువా మనసులో మహా ఆనందించాడు. అతనికి లఘుశంక కలిగింది. అందుకని అతను ప్రక్కకు వెళ్ళాడు. మళ్లీ తిరిగి అతను మునుపటి స్థానానికి రాగానే జరిగిన అద్భుతం చూడండి. బండీ లేదు, గుర్రాలు లేవు, బండివాడు కూడా లేడు. అతనికెవ్వరూ కనిపించలేదు. ఆ ప్రదేశమంతా ఖాళీగా కనిపించింది. రామ్గిర్ మనసులో ఇలా అనుకున్నాడు, "ఆహా, ఏమిటి చమత్కారం! ఇక్కడి వరకు నన్ను తీసుకొచ్చి ఇంతలోనే కనిపించకుండా ఎలా పోయాడితను?" అనుకుని బువ నానాని కలవాలన్న ఉత్కంఠతో ఆఫీస్లోకి వెళ్ళాడు. కానీ అతను ఇంట్లోనే ఉన్నాడని తెలిసి అతను తిరిగి ఇంటికి వెళ్ళాడు. దారిలో కలిసిన వాళ్ళని అడుగుతూ అడుగుతూ బువ వెళ్ళాడు. నానా చిరునామా సహజంగానే దొరికింది. బువ వెళ్ళి బయటి అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడు నానాయే అతన్ని లోపలకు పిలిచాడు. ఒకరినొకరు కలిశారు. రామ్గిర్ బువ తన జోలెలోంచి విభూతిని, హారతిని తీసి నానా ముందు పెట్టాడు. జరిగినదంతా చెప్పాడు. ఆశ్చర్యమేమిటంటే, ఈ విభూతి వచ్చినప్పుడు నానా కూతురు మైనా తాయి ప్రసవ వేదన పెరిగి ఎంతో బాధపడుతోంది. ఆ కష్టం తొలగాలని నవచండీ హవనం, శ్రీ దుర్గా సప్తశతి పఠనం జరగటం చూసి గోస్వామి రామగిరి బువాకి ఆశ్చర్యం వేసింది. ఆకలిగొన్నవాడి ముందు అనుకోకుండా పిండి వంటలతో నిండిన పళ్ళెం వచ్చినట్లు, లేదా దాహంతో అల్లాడే చెకోరం నోటిలో అమృతరసధారలు పడినట్లయింది నానాకి. నానా వెంటనే తన భార్యని కాకేశాడు. విభూతిని నీటిలో కలిపి కూతురికి త్రాగటానికిచ్చాడు. స్వయంగా హారతి పాడటం మొదలుపెట్టాడు. ఒక్క క్షణం గడిచిందో లేదో లోపలినుంచి బయటికి కబురొచ్చింది. విభూతి తీర్థాన్ని పెదవుల ముందు పెట్టుకోగానే ఆ అమ్మాయికి విశ్రాంతి కలిగింది. ఆమె వేదన వెంటనే ఆగిపోయింది. ఆమెకి నిర్విఘ్నంగా ప్రసవమైంది. ప్రమాదం నుంచి సుఖంగా బయటపడింది. సర్వుల చింత దూరమైంది. రామ్గిర్ నానాని ఇలా అడిగాడు, "మీరు పంపిన ఆ బండి ఎక్కడుంది? బండివాడెక్కడికెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించలేదే." నానా అన్నాడు, "నేను బండి పంపనేలేదు. బండి సంగతేమిటో, అదెక్కడుందో నాకు తెలీదు. మీరాకాసలు ఎవరికి తెలుసు? బండిని నేనెలా పంపిస్తాను? అప్పుడు రామ్గిర్ బువ బండిని గురించిన పూర్తి కథను మొదటి నుంచి అందరికీ చెప్పాడు. నానాకి బాబా అసాధారణమైన వాత్సల్యతత్వాన్ని చూసి ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి బండి, ఎక్కడి సిపాయి, నానా రకాల చమత్కార ఆటలను ఆడించి చూపే ఈ సాయి జనని, తనకి భక్తులపైన ఉన్న అనూహ్యమైన ప్రేమ రసఝరీ తరంగాల వల్ల సంకటకాలంలో పరుగెత్తి వస్తుంది. ఇప్పుడు గడిచిన సందర్భంలో 50వ ఓవీలోని నాసిక్కి చెందిన నారాయణరావు కథని ముందుకి నడిపిద్దాం. కొద్ది కాలం గడిచాక బాబా నిర్వాణం అయ్యారు. క్రీస్తుశకం 1918వ సంవత్సరంలో విజయదశమి, దసరా పండుగ అనే చక్కటి శుభదినం చూసి బాబా తమ దేహాన్ని అవనికి అర్పించారు. తరువాత ఆయనకి సమాధి కట్టారు. దానికి ముందు బాబా దేహధారిగా ఉన్నప్పుడు నారాయణరావు సంవత్సరానికి 2 సార్లు బాబా దర్శనం చేసుకునేవాడు. సమాధి అయ్యి 3 సంవత్సరాలయ్యింది. సమాధి దర్శనం చేసుకోవాలన్న కోరిక నారాయణరావులో తీవ్రమైంది. కానీ సరైన సమయం రాలేదు కనుక అతను ఎంతో వ్యాకులం చెందాడు. సమాధి అయిన 1 సంవత్సరానికి నారాయణరావు అనారోగ్యంతో బాధపడ్డాడు. అన్ని మందులు అయ్యాయి. సర్వసాధారణంగా లోకంలో నడిచే ఉపాయాలన్నీ కుంటుబడ్డాయి. నారాయణరావు వ్యాధితో బాధపడుతున్నా రాత్రింబవళ్ళు బాబా ధ్యానం నడుస్తూనే ఉండేది. గురుమహారాజుకి మరణమనేది ఎక్కడ? ఆయన నారాయణరావుకి దర్శనమివ్వటానికి ఓ రాత్రి స్వప్నం వచ్చింది. ఒక భూగృహంలోంచి బాబా బయటికొచ్చి నారాయణరావుకి ధైర్యం చెప్పారు. మనసులో ఏమీ చింతించకు, రేపటినుంచి రోగం తగ్గుముఖం పడుతుంది. 1 వారం తరువాత నీవు స్వయంగా లేచి కూర్చుంటావు. సరే, 8 రోజులు గడిచాయి. ప్రతి అక్షరం అనుభవంలోకి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. అతని మనసుకెంతో సంతోషం కలిగింది. అలా కొద్ది రోజులు గడిచాక నారాయణరావు సమాధిని దర్శించటానికొచ్చాడు. అప్పుడు అతను తన అనుభవాన్ని చెప్పాడు. దేహధారులుగా ఉంటే సాయిబాబా జీవించి ఉన్నట్లు, సమాధి అయితే మరణించారని అనుకోవాలా? ఆయన జనన మరణాలకు అతీతంగా ఉంటారు. ఆయన చరాచరాల మధ్య సదా నిండిపోయి ఉన్నారు. కట్టెలో అగ్ని గుప్తంగా ఉండి బయటకు కనిపించకుండా దానిలోనే రహస్యంగా ఉంటుంది. ఒరిపిడి ప్రక్రియతో అంటుకుని ప్రకాశిస్తుంది. అలాగే సాయి కళ్ళకి కనిపించరు, కానీ భక్తులు ఆర్తస్వరంతో కేకేయగానే వెంటనే ప్రకటమవుతారు. ఒక్కసారి సాయివైపు మీరు ప్రేమగా కళ్ళు విప్పార్చి చూడాలేగాని ఆయన మీకు జీవితాంతము బానిసగా ఉంటారని తెలుసుకోండి. ఆయన కేవలం అనన్య ప్రేమ కోసం అలమటిస్తూ ఉంటారు. పిలిస్తే పలుకుతారు. ఆయనకు స్థలంతో కాలంతో సంబంధం లేదు. సర్వకాల సర్వావస్థల్లో ఆయన నిరంతరం నిలబడి ఉంటారు. ఆయన ఎక్కడ ఎలా ఏం చేస్తారు అది మనకు తెలీదు. మనసులో అనేక రకాల చెడు ఆలోచనలు వచ్చేలా అలా ఏదో ఒక ఉపాయం ఆయన చేస్తారు. అలాంటప్పుడు ఆ సాయి చరణాలపై దృష్టి పెడితే ధ్యానము, ధారణ పెరుగుతుంది. మనసు ఏకాగ్రమై సాయి చింతన ఎంతగానో కలుగుతుంది. సాయియే దాన్ని చేయిస్తారు. కార్యం కూడా ఏ అవాంతరాలు లేకుండా గట్టెక్కుతుంది. సంసారంలోని పనిపాటలు వదిలేయనవసరం లేదు. ఏ రకమైన కోరిక అయినా దానంతట అదే వదిలిపోతుంది. అలా మనసుకి నియమం పెట్టుకుంటే కార్యం కూడా సహజంగానే సిద్ధిస్తుంది. ఈ దేహం కర్మ చేసే లోకంలో, అంటే మృత్యులోకంలో జన్మించింది కనుక కర్మ జరుగుతూనే ఉంటుంది. ఇందులో సందేహం లేదు. భార్యాపుత్రులని, ధనాన్ని, గృహాలని చక్కగా సంపాదించండి. జరిగేదాన్ని హాయిగా జరగనివ్వండి. మీరు సద్గురు చింతన చేయటం మీదే కోరికను పెట్టుకోవాలి. అప్పుడు మనసులోని సంకల్ప వికల్పాలు నశిస్తాయి. విధివశాత్తు వచ్చే సంకటాలు నశిస్తాయి. భక్తుల భక్తి ప్రేమలను చూసి విద్యాబుద్ధి పరాక్రమాలనే గుణాలతో శ్రేష్ఠులైన శ్రీ సాయి వారికి ఒక్కొక్క అనుభవాన్ని చూపి భక్తి మహిమను పెంచుతారు. ఆయన తాము కోరుకున్న రూపాన్ని వేషాన్ని ధరిస్తారు. మనసుకి తోచిన చోట ప్రకటమవుతారు. భక్తుల శ్రేయస్సు కోసం ఎక్కడైనా తిరుగుతారు. శిష్యులు మాత్రం భావార్థులై అమాయక భక్తియుక్త అంతఃకరణతో ఉండాలి. దీనికి సంబంధించిన మరొక కథను శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. మహాత్ములు తమ భక్తుల కోసం రాత్రింబవళ్ళు ఎలా అవిశ్రాంతంగా పనిచేస్తారో చూడండి. చెవులొగ్గి స్పష్టంగా వినండి. హృదయ మందిరాన్ని తెరవండి. ఈ కథను లోపలికి ప్రవేశించనీయండి. అప్పుడు అది దుఃఖోద్వేగాలను కలిగించే మీ సంసార భీతిని, సంకటాలను నశింపచేస్తుంది. జర్మను ప్రజలతో జరిగిన గొప్ప యుద్ధం, మొదటి ప్రపంచ యుద్ధం, క్రీస్తు శకము 1914-1918 అప్పుడే ముగిసింది. అప్పుడు ఇంగ్లీషు ప్రభుత్వం తమ పట్ల శత్రుభావం లేకుండా యుద్ధం చేసేందుకు సైన్యాన్ని సిద్ధం చేయటానికి ఈ భారతదేశంలో ప్రతి పట్టణంలో అన్ని చోట్ల నుంచి సైన్యంలోకి సిపాయిలను తీసుకుంటున్నారు. క్రీస్తు శకము 1917 ఒక భక్తుడికి సమయం వచ్చింది. అతను ఠాణే జిల్లాలో నియమించబడ్డాడు. ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. అతని పేరు అప్పాసాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాల పట్ల భక్తి కలిగింది. అది కూడా కేవలం సాయిబాబా ప్రభావమే. ఆయన లీలలు ఎంతో లోతైనవి. ఎన్నో సంవత్సరాల క్రితం అప్పాసాహెబ్కి బాలాసాహెబ్ భాటే నుంచి బాబా ఫోటో ఒకటి లభించింది. అతను దాన్ని పూజలో పెట్టుకున్నాడు. కాయ, వాచ, మనస, గంధం, అక్షింతలు, పూలు మొదలైన పూజా సామగ్రి తీసుకుని రోజూ నియమంగా ఆ ఫోటోని అతను పూజించసాగాడు. నైవేద్యం పెట్టేవాడు. ప్రారబ్ధాన్ననుసరించి వచ్చే సుఖదుఖాలు ఎప్పుడు ముగుస్తాయి? మనసులోనిది ఎప్పుడు జరుగుతుంది? సాయిబాబా ప్రత్యక్ష దర్శనం ఎప్పుడు జరుగుతుంది అని అతనికి ఎంతో చింతగా ఉండేది. సాయిబాబా ఫోటో దర్శనం ఆయన ప్రత్యక్ష దర్శనంతో సమానం. మనసు నిండా శ్రద్ధ ఉంటే యోగ్యమైన సమయంలో ఆ అనుభవం కలుగుతుంది. ఫోటో దర్శనమే అయినప్పటికీ అది ప్రత్యక్ష దర్శనం అవుతుంది. దానికి సంబంధించిన నిరూపణ శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. ఓసారి బొంబాయిలో బాళాబువా సుతార్ అనే పేరుగల హరిదాసుండేవాడు. అతన్ని అందరూ అభినవ తుకారాం అనేవారు. అతను షిరిడీ వెళ్ళాడు. అదే అతను బాబాని మొదటిసారిగా కలవటం. అంతకుముందెన్నడూ ఆయన్ని కలవలేదు. అయినా ఒకరినొకరు చూసుకున్నప్పుడు సాయి అతనితో స్పష్టంగా ఇలా అన్నారు, 4 సంవత్సరాల నుంచి నువ్వు నాకు తెలుసు. బాళాబువా ఆశ్చర్యపోయాడు. బాబా ఎందుకిలా అన్నారు? బాబా ఎన్నడూ షిరిడీ వదిలి బయటికి వెళ్ళలేదు. నేను కూడా ఈరోజే కళ్లతో ఈ ఊరు చూస్తున్నాను. మరి బాబాకి 4 సంవత్సరాల నుంచి నేనెలా పరిచయం అని ఆలోచిస్తుంటే 4 సంవత్సరాల క్రితం బాబా ఫోటోకి తను నమస్కరించిన సంగతి బువాకి గుర్తొచ్చింది. అప్పుడు బాబా మాటల్లోని నిజం బాళాబువా మనసుకి చక్కగా పట్టుకుంది. అతనిలా అన్నాడు, చూడండి ఈ మహాత్ముల వ్యాపకత, భక్తులపై పొంగిపొరలే వాత్సల్యం ఎంత గొప్పవి. ఇదివరకు నేను కేవలం ఫోటోకి మాత్రమే నమస్కరించాను. ప్రత్యక్షంగా ఆయన్ని ఈరోజే కలిశాను. అయినా బాబా దాన్ని ఎంతగానో గుర్తుపెట్టుకున్నారు. నేను మాత్రం దాన్నెప్పుడో మరిచిపోయాను. మరచిపోయినాననటం కూడా నిజం కాదు. అసలు బాబా మాటల్లోని అర్థం వెంటనే నాకు తెలియలేదు. నిజానికి కేవలం ఫోటోకి నమస్కరించటాన్నే గుర్తుపెట్టుకోవటమనే విషయం తెలుసుకోగల శక్తి నాకు లేదు. నేను బాబాకి బాగా గుర్తున్నాను, నాకు మాత్రం అది అస్సలు గుర్తులేదు. మహాత్ములు గుర్తు చేస్తేనే దాన్ని మనం తెలుసుకోగలం. అద్దంలోనూ, స్వచ్ఛమైన నీటిలోనూ సూర్యుడు లేదా చంద్రుడి ప్రతిబింబాలను మనం చూస్తాం. అదేవిధంగా ఫోటో కూడా ఓ ప్రతిబింబమే. అంటే మూల పదార్థానికి లేదా వ్యక్తికి ప్రతీక. అంటే అది పోలికను చూపటానికి మన ఎదుట పెట్టిన ప్రతికృతి లేదా మూర్తి. కనుక మహాత్ముల ఫోటో దర్శనం వాళ్ల ప్రత్యక్ష దర్శనం లాంటిదే. సర్వదర్శులైన మహాత్ములు అందరికీ ఇచ్చే బోధ ఇదే. సరే, ఇప్పుడు పూర్వకథను వినటానికి శ్రోతల మనసులు సావధానం చేసుకోవాలి. వారు గడిచిన సందర్భాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలి. అప్పాసాహెబ్ కులకర్ణి ఉండేది ఠాణే పట్టణంలో. ఓసారి అతనికి భివాండిలో పనిబడింది. 8 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని అతను బయటి గ్రామానికి వెళ్ళిపోయాడు. 2 రోజులైనా గడవక ముందే అతని వెనుక ఓ అద్భుతం జరిగిందది చూడండి. అతని ఇంటి గడపలోకి ఓ ఫకీరొచ్చాడు. అతన్ని చూస్తే అందరికీ అతను సాయియే అనిపించాడు. నఖశిఖ పర్యంతం అతను అచ్చుగుద్దినట్లు ఫోటోలోని సాయిబాబాలాగానే ఉన్నాడు. అప్పాసాహెబు భార్య, పిల్లల కళ్ళు ఆ ఫకీరు మీదే నిలిచాయి. వాళ్ళందరూ దిగ్భ్రాంతి చెందారు. బాబానే వచ్చారు అని వారికి గట్టిగా అనిపించింది. ఇది వరకు ఆయన ప్రత్యక్ష దర్శనం ఎవరికీ కలగలేదు. కానీ ఫోటోలాగానే అతను అందంగా ఉండటం చూసి వాళ్లకి జిజ్ఞాస కలిగింది. వాళ్లంతా ఫకీరుని, షిరిడీలో ఉండే సాయిబాబా మీరేనా అని అడిగారు. దానికి ఫకీరు ఏం చెప్పారో శ్రోతలు శ్రద్ధగా వినండి. నేను సాయిని కాను, కానీ నేను ఆయన ఆజ్ఞాధారకుడైన సేవకుణ్ణి. ఆయన ఆజ్ఞతోనే మీ పిల్లాపాపల క్షేమాన్ని విచారించటానికి వచ్చాను. తరువాత అతను దక్షిణ అడిగినప్పుడు ఆ పిల్లల తల్లి వెంటనే 1 రూపాయి ఇచ్చి అతన్ని ఆదరించింది. అతను కూడా ఆమెకి విభూతి ఇచ్చాడు. సాయిబాబా విభూతిని పొట్లం కట్టి ఆ స్త్రీకిచ్చి ఇలా అన్నాడు, దీన్ని బాబా ఫోటో దగ్గర పెట్టండి, మీకు శుభం కలుగుతుంది. ఈ ప్రకారంగా తన కార్యాన్ని నెరవేర్చి సాయి తన కోసం ఎదురు చూస్తుంటారంటూ సెలవు తీసుకున్నాడా ఫకీరు. అతనక్కడ్నుంచి వచ్చిన దారిని వెళ్ళిపోయాడు. అప్పుడిక్కడేం జరిగిందో చూడండి. సాయి లీలలు తర్కానికి అందనివి. భివండికి వెళ్లిన అప్పాసాహెబు ముందుకు పోకుండా వెనక్కి మరలాడు. గుర్రబ్బండి కట్టిన గుర్రాలు జబ్బున పడ్డాయి. కనుక ముందు ప్రయాణం ఆగిపోయింది. అతను మధ్యాహ్నానికి ఠాణేకి తిరిగి వచ్చాడు. అతనికి తన ఇంట్లో జరిగిన విషయం తెలిసింది. తనకి దర్శనం తప్పిపోయిందని అప్పాసాహెబు మనస్సు చివుక్కుమంది. పైగా భార్య అతనికి 1 రూపాయే దక్షిణగా ఇచ్చినందుకు అతనికి సిగ్గేసింది. నేనే ఇక్కడున్నట్లయితే 10 రూపాయలకి తక్కువ ఇవ్వకుండా ఫకీరుని పోనిచ్చేవాణ్ణి కాదు అన్నాడు. మనసులో ఎంతో నొచ్చుకున్నాడు. ఆ ఫకీరు మసీదులో దొరకచ్చుననిపించి భోజనమైనా చేయకుండా అతన్ని వెతికేందుకు బయలుదేరాడు. మసీదు తకియా ముస్లిం ఫకీర్లు బస చేసే చోటు. అలాంటి ప్రయాణీకులు దిగే చోట్లన్నిట్లో అప్ప ఆ ఫకీరు కోసం వెతికాడు. వెతికి వెతికి అతను అలసిపోయాడు. కానీ ఆ ఫకీరు అతనికి ఎక్కడా కనిపించలేదు. అప్పుడు నిరాశ చెంది ఆకలేస్తుండటంతో అతను ఇంటికెళ్ళి భోజనం చేశాడు. ఖాళీ కడుపుతో దేన్ని వెతకకూడదని అతనికి తెలీదు. మొదట మన ఆత్మని సంతుష్టిపరిచి అప్పుడే ఏ విషయం గురించైనా వెతకటానికి బయలుదేరాలి. ఈ విషయంలో బాబా చెప్పిన ఓ కథ ఆ తత్వంలోని వాస్తవాన్ని దర్శింపచేస్తుంది. ఇక్కడ దీన్ని మళ్లీ చెప్పటం ఎందుకు? శ్రోతలకు ఆ అధ్యాయం తెలుసు కదా. గత అధ్యాయంలో గురుమహిమ అనే పేరుగల ఆ అందమైన కథలో తమ గురువాక్యాలను దయామృత సాగరులు శ్రీ సాయి తమ నోటితో చెప్పారు. కార్యసాన్ అథవా మోఠే శోధనలాగే రిత్యాపోటే దేవూనయే అన్నాసీ పాఠ వాడిలే తాట్ డావలూనయే. కార్యం చిన్నదైనా పెద్దదైనా ఖాళీ కడుపుతో అన్వేషించకూడదు. అన్నం పళ్ళాన్ని తిరస్కరించకూడదు. వడ్డించిన కంచాన్ని తన్నెయ్యకూడదు. ఆ మాటల్లోని వాస్తవికత భోజనం చేసి బయల్దేరిన తర్వాత అప్పాకి అనుభవంలోకొచ్చింది. చిత్రే అనే పేరుగల మిత్రుణ్ణి వెంటబెట్టుకుని అతను మామూలుగా తిరగటానికి వెళ్ళాడు. కొద్ది అడుగులు ముందుకు వేసి నడుస్తూ పోయాక తమవైపే చూస్తూ తమ కోసం ఓ వ్యక్తి తమ దగ్గరికి హడావుడిగా రావటం చూశాడు. అతను దగ్గరకొచ్చి నిలబడినప్పుడు అప్పాసాహెబ్ మెల్లగా అతన్ని పరికించి చూశాడు. అప్పుడు ఉదయం తమ ఇంటికి వచ్చింది ఆ వ్యక్తే అయి ఉండొచ్చని అతనికి అనిపించింది. పొద్దున్న నేను వెతికిన ఆ ఫకీరు ఇతనే అయి ఉంటాడని నాకనిపిస్తోంది. నఖశిఖ పర్యంతము ఫోటోలోలాగే ఉన్నాడు. నిజంగా ఇది చాలా ఆశ్చర్యం కదూ. అప్పా మనసులో అలా తర్క వితర్కాలు చేసుకోసాగాడు. అంతలో ఆ ఫకీరు తన చేయి చాచాడు. అప్పా ఆ చేతిలో ఓ రూపాయి పెట్టాడు. ఫకీరు మరో రూపాయి అడిగినప్పుడు అప్పా మరోటిచ్చాడు. తర్వాత మూడోది కూడా ఇచ్చాడు. అయినా ఫకీరు మరోటి అడగసాగాడు. నిజంగా అద్భుతం, కౌతుకం ముందుంది. చిత్రే దగ్గర 3 రూపాయలున్నాయి. అవి కూడా అడిగి తీసుకుని అప్పా ఫకీరుకిచ్చాడు. అయినా అతను అడగటం మానలేదు. తరువాత ఇంకా దక్షిణ అడిగినప్పుడు అప్పా ఫకీరుతో ఇంటికొస్తారా, ఇంకా ఇస్తాను అన్నాడు. ఫకీరు సరే అన్నాడు. వాళ్ళు 3 ఇంటివైపు మరలారు. ఇంటికి రాగానే అప్పాసాహెబ్ 3 రూపాయలు తీసి చేతిలో పెట్టాడు. మొత్తం 9 రూపాయలయ్యాయి. అయినా అప్పటికీ ఫకీరుకి తృప్తి కలగలేదు. అతను ఇంకా దక్షిణ అడిగినప్పుడు అప్పాసాహెబ్ ఇలా అన్నాడు, నిజంగా ఇప్పుడు నా దగ్గర 10 రూపాయల నోటే మిగిలి ఉంది. చిల్లర రూపాయలన్నీ అయిపోయాయి. దానికి ఫకీరు ఇలా అన్నాడు, నోటే ఇచ్చేయొచ్చు కదా. అప్పాసాహెబు అలాగే చేశాడు. నోటు చేతిలో పడిన వెంటనే ఆ ఫకీరు 9 రూపాయలు తిరిగి ఇచ్చేసి వచ్చిన త్రోవనే ఎంతో హడావుడిగా వెళ్ళిపోయాడు. ఈ కథాసారం చూస్తే భక్తుడు అన్న మాటని పూర్తి చేయించటమే, అదే నిజంగా సాయి వ్రతం అని తెలుస్తుంది. వినాలన్న శ్రోతల ఉత్సాహం చూస్తుంటే ఈ విషయానికి సంబంధించిన మరో వృత్తాంతం సందర్భానుసారం గుర్తొస్తోంది. దాన్ని శ్రోతలు శ్రద్ధగా వినండి. డహణు గ్రామంలో హరిభావు కర్ణిక్ అనే పేరుగల ఓ అనన్యదాసుడు భావిక భక్తుడు ఉండేవాడు. క్రీస్తుశకం 1917 గురుపూర్ణిమ పవిత్ర దినం చూసి షిరిడీ యాత్ర చేయటానికి వచ్చాడతను. అతనికి సంబంధించిన ఓ చిన్న కథ చెప్తాను. పూజ యథావిధిగా అయిపోయింది. బాబాకి దక్షిణ వస్త్రాలు అర్పించాడు. ఆయన అనుమతి తీసుకుని కిందకి దిగినప్పుడు పైకి ఎక్కి బాబాకి 1 రూపాయి ఇవ్వాలని అతని మనసులో ఓ భావన వీచిక వచ్చింది. అయితే ఆ ఆలోచనను పక్కన పెట్టి ఆ రూపాయిని అలాగే ఉంచేసుకున్నాడు. ఓసారి బాబా అనుమతి పొందిన తర్వాత అడుగు ముందుకేసి వచ్చిన దారి పట్టాలి అని పైనుంచి తిరిగి వెళ్ళిపోవటానికి ఆజ్ఞ ఇప్పించిన మాధవరావు దేశపాండే సైగ చేశాడు. ఆ సూచనని విశ్వసించి కర్ణిక్ అలాగే ముందుకు బయలుదేరాడు. మిత్రుడితో కలిసి దారిలో అతను నాసిక్లో దిగిపోయాడు. కర్ణిక్ కాలారాముడు దేవాలయంలోకి దర్శనం కోసం వెళ్తున్నప్పుడు అక్కడ అతనికి అనుకోకుండా సంత్ నర్సింగ్ మహారాజు కనిపించారు. మహారాజు భక్త పరివారంతో పరివేష్ఠితులై ఉన్నారు. అయినప్పటికీ ఆయన వెంటనే లేచి కర్ణిక్ చేతి మణికట్టుని పట్టుకుని 1 రూపాయి ఇచ్చేయి అన్నారు. కర్ణిక్ మనసులో నిర్ఘాంతపోయాడు. మనసు ఆనంద తీరాలను తాకుతుండగా ఆయనకి 1 రూపాయి ఇచ్చాడు. మనసులోని కోర్కెలను తీర్చగల సాయే ఆ రూపాయిని స్వీకరించి ఉంటారని కర్ణిక్కి అనిపించింది. సాయి స్వీకరించారు అనటం కూడా నిజం కాదు. గుర్తు లేకపోయినా బలవంతంగా లాగి ఆయన దక్షిణ అడుగుతారు. అలా జరిగింది కథ. మనసు ఎప్పుడూ చంచలంగా ఉంటుంది. మొదట ఒక నిర్ణయం తీసుకుంటారు. తరువాత చివరి క్షణంలో క్షణిక ఆలోచనా తరంగాలు ఒకదాన్నొకటి తరుముతూ ఎగసిపడతాయి. అప్పుడు మరో ఆలోచన చేస్తారు. మొదట్లో మనసులో లేచిన తరంగం వెనుక మంచి భావన ఉండాలి. దాన్నే ఒకవేళ చక్కగా నిలుపుకుంటే అది శుభప్రదమవుతుంది. దాన్నే ఎప్పుడు గుర్తుంచుకోవాలి. దీన్నే దృఢంగా అలవాటు చేసుకోవాలి. దాన్నే మళ్ళీ మళ్ళీ లోతుగా ఆలోచించాలి. మనసుని దాన్ని విస్మరించనీయకూడదు. మనం అన్నమాటను ప్రయత్నపూర్వకంగా నిలబెట్టుకోవాలి. అప్పాసాహెబు దక్షిణ మరింత ఎక్కువ ఇస్తానని అనుకుని వెళ్ళిపోయాడు. కానీ అతను మరిచిపోతాడేమోనని, తన మాట నిలబెట్టుకోలేడేమోనని బాబా దాన్ని నెరవేర్చారు. భక్తుల మీద తమకుండే ప్రేమ వెల్లువని జగత్తుకి చూపించారు. లేకపోతే ఆ ఫకీరు దగ్గర 10 రూపాయలతో పాటు మొత్తం 19 రూపాయలు ఉన్నప్పటికీ అతను అప్పాకి 9 రూపాయలే ఎందుకు తిరిగి ఇచ్చాడు? అప్పా మనసులో ఆయనకి 10 రూపాయలు ఇవ్వాలని అసంతృప్త వాంఛ ఉన్నది కనుక. సరే, అవి బాబా హస్తస్పర్శ అయిన మూర్తీభవించిన నవవిధ భక్తి ప్రేమల సమూహమే. అది గుర్తు తేవటానికి బాబా అనుసరించిన పద్ధతి ఇది. రాబోయే 42వ అధ్యాయంలో బాబా దేహ విసర్జన కథలో బాబా స్వయంగా దేహత్యాగం చేసేటప్పుడు సౌభాగ్యవతి లక్ష్మీబాయికి 9 రూపాయలు దానం చేయటం వింటారు. దానితో దానం చేయటంలో బాబాకున్న అపూర్వ పద్ధతి చదువరులకి తెలుస్తుంది. అప్పాసాహెబు భార్య కాయ, వాచ, మనస ఒకే 1 రూపాయి ఇచ్చినప్పటికీ ఆ ఫకీరు దాన్ని ఎంతో తృప్తిగా స్వీకరించాడు. ఇంకా ఎక్కువ అడగలేదు. అయితే తన భార్య ఇచ్చినది అప్పా మనసుకి తక్కువ అనిపించింది. నేను ఉండి ఉంటే ఆ ఫకీరుకి అప్పుడే 10 రూపాయలు ఇచ్చి ఉండేవాణ్ణి అని అతనన్నాడు. ఆ ప్రకారంగా 10 రూపాయలు ఇస్తానని అప్పాసాహెబు మాట ఇచ్చి దాన్నతను పూర్తిగా ఇవ్వకపోయినప్పుడు మాట నిలబెట్టుకోవటము, రుణ విముక్తి ఎలా జరుగుతాయి? చేతిలో ఏదో ఒకటి పడిన వెంటనే వెనక్కి తిరిగి వెళ్ళిపోవటానికి ఆ ఫకీరు ఇతరుల్లాగా ఏదో ఓ భికారి కాదు. అలా అని ఒకరోజైనా తిరగకుండానే అదే రోజున అతను తిరిగి మళ్ళీ వచ్చాడు. అయితే అతనెవరో అపరిచిత ఫకీరై ఉంటాడని అప్పా సంశయంలో పడిపోయాడు. మొదట్లో అతను భిక్ష అడిగేటప్పుడు అప్పా దగ్గర 6 రూపాయలున్నాయి. అయినా అతను ఆ డబ్బంతా అతనికివ్వలేదు. సరే, అసలు అప్పా మీద ప్రేమ లేకపోతే బాబా ఫకీరు వేషం వేసుకుని ఎలా వచ్చి ఉండేవారు? దక్షిణ అడిగే నిమిత్తం లేకపోతే కథకు మాధుర్యం ఎలా వస్తుంది? అప్పాసాహెబు కేవలం నిమిత్తం అయ్యాడు. మీది నాది తరహా అలాగే ఉంటుంది. ఒకవేళ మొదట్లో మనకి మంచి ఉద్దేశ్యం ఉన్నప్పటికీ ఆ సమయానికి సందర్భానుసారం మనం వేరుగా ప్రవర్తిస్తాం. మనమంతా నోటితో చెప్పటానికి తత్పరులై ఉంటాం. కానీ దానం ఇవ్వవలసిన సందర్భంలో ఏదో పెద్ద అనుమానం వస్తుంది. ప్రాణం తలకిందులవుతుంది. నిశ్చయం అనేది కొద్దిగా ఏ ఒక్కరి దగ్గరో ఉంటుంది. హితం గురించి స్వల్పంగా మాట్లాడుతూ అన్న ప్రకారంగా ఆచరిస్తూ తమ మాటలను నిజం చేసి చూపించే అలాంటి హరిపుత్రులు ఏ ఒక్కరో ఉంటారు. అనన్య భక్తి కలిగి ఉండే భక్తులకున్న వాంఛలు, అవి ఇహలోకానికి సంబంధించినవైనా లేక పరలోకానికి చెందినవైనా, సాయిబాబా వాటిని నెరవేర్చగల సమర్థులు. ఈ అప్పాసాహెబు ఎంతో తెలివితేటలున్నవాడు. ఇంగ్లీషు భాషను నేర్చుకున్నవాడు. అందులో మంచి పటిమ కలవాడు. అయినప్పటికీ మొదట ప్రభుత్వం అతనికి 40 రూపాయలు మాత్రమే జీతమిచ్చేది. అతనికి బాబా ఫోటో లభించిన తరువాత మెల్లమెల్లగా పెరుగుతూ పోయి 40 కంటే ఎక్కువగా జీతం ఎంతగానో పెరిగింది. ఒకటిస్తే అందుకు 10 రెట్లిస్తారు. 10 రెట్లు అధికారం, 10 రెట్లు సత్తా ఇస్తారు. ఇది బాబా వద్ద అందరికీ కూడా అనుభవం. అంతేకాక తనకున్న నిష్ట వల్ల పారమార్థిక దృష్టి పెరగటమనేదేమన్నా సాధారణ విషయమా? నిజంగా బాబా చాతుర్యం అనేక రకాలుగా ఉంటుంది. తరువాత అప్పాసాహెబు ఫకీరు ఇచ్చిన విభూతి పొట్లాన్ని విప్పి చూస్తే అందులో విభూతితో పాటు పువ్వులు, అక్షింతలు ఉన్నాయి. అప్పుడు అప్పాసాహెబ్ ఒక తాయెత్తు చేయించి ఎంతో పూజ్యభావంతో అందులో ఇవన్నీ పెట్టి తన చేతికి కట్టుకున్నాడు. బాబా ప్రత్యక్ష దర్శనం చేసుకున్న తరువాత స్వయంగా బాబా ఇచ్చిన వెంట్రుకను కూడా ఎంతో ప్రేమతో ఆ తాయెత్తులో పెట్టుకున్నాడు. బాబా విభూతి మహిమను ఎంతని వర్ణించను. విభూతి శంకరునికి కూడా అలంకారం. దీన్ని భక్తియుక్త అంతఃకరణతో నుదుటికి పెట్టుకున్న వారికి విఘ్నాలు వెంటనే దూరమవుతాయి. కాళ్ళు చేతులు కడుక్కునో లేదా స్నానం చేసో నిత్యము విభూతిని దేహానికి పూసుకుని బాబా చరణతీర్థంతో పాటు త్రాగినవారు పుణ్యాన్ని సంపాదించి పవిత్రులవుతారు. అదీకాక ఆ విభూతి విశేష గుణం ఏమిటంటే, దీన్ని ఉపయోగిస్తుంటే, అంటే దాన్ని పెట్టుకోవటం లేక నోటిలో వేసుకోవటం చేసే భక్తులకి పూర్ణ ఆయుర్దాయం లభిస్తుంది. వారి పాతకాలు సంపూర్ణంగా నశించిపోతాయి. సదా సర్వదా వారికి సుఖ సంతృప్తులు లభిస్తాయి. అలా సాయిబాబా అప్పాకి ఈ మధుర కథామృత విందు ఏర్పాటు చేశారు. అక్కడ మనం పిలవని పేరంటల్లా, అనుకోకుండా వచ్చిన అతిథులం. అయినప్పటికీ పంక్తిలో కూచుని మనసారా సేవిద్దాం. అతిథులు గృహస్థు వీరిద్దరికీ ఒకే రకమైన ఆదర సత్కారపూర్వకమైన భోజనం ఉంటుందిక్కడ. రసంలో గాని స్వాదంలో గాని భేదభావం ఉండదు. ఆత్మానందమనే భోజనం చేసి మనందరం తృప్తి చెందుదాం. హేమాడు పంతు సాయి చరణాలకు శరణు వచ్చి ఉన్నాడు. ఈ శ్రవణం ఇక చాలిద్దాం. రాబోయే అధ్యాయంలో విభూతి గురించి ఇంతకన్నా గొప్ప మహత్తు చెప్పబడింది. విభూతి రాయటంతో, సాయిబాబా దర్శనం చేసుకోవటంతో ఎముక వ్రణం, ఎముకల్లోకి లోతుగా పోయిన వ్రణం సమూలంగా నయమవటం, అలాగే నారిని ఎంతో సన్నగా ఉండే క్రిమి నుంచి కలిగే రోగాన్ని వెళ్లకొట్టటం, ప్రతిబంధకం అయిన గ్రంథిజ్వరాన్ని, అవన్నీ శ్రద్ధగా వినండి. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమాడు పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్యచరిత్రలోని విభూతి ప్రభావమనే పేరుగల 33వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు.